அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
சப்தாஹசிரவண மகிமంటే ఏమిటో లోకానికి చెప్పాడు. పాప రాశిని నాశనం చేస్తుంది ఇది అని టంకా మీద దెబ్బ కొట్టి చెప్పాడు. ఈ కలియుగంలో ఉన్న మానవులందరికీ ఇది తరణోపాయం అని చెప్పాడు. ఏ ఏ పాపములు చేసేవారంతా ఈ సప్తాహ దీక్ష వల్ల తరిస్తారో ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, విను. ఏ మానవా పాప కృతస్తు సర్వదా சதா துராச்சார ரதாமி மார்க்ககாக க்ரோதாக்ரிதக்தா குடிலாஸ்ச காமினக சப்தாக யஜ்ஞேன கலௌ புனந்திதே சத்யேன ஹீனாக பித்ருமாத்ரு தோஷகாக த்ருஷ்ணாகுலாஸ்சாஸ்ரம தர்மவத்திதாக ஏதாம்பிகா மத்சரிணோபி ஹிம்சகாக சப்தாக யஜ்ஞேன கலௌ புனந்திதே. அன்னி வேளலா பாபம் தப்ப புண்ணியம் எரகனி வாழ்வு. நிரந்தரம் துராச்சாரலோ நிமக்னுலைன வாழ் துர்மார்குலதோ செட்ட பொருளு சேசே வாழத்தோ திரியே வாழ்வு. நிரந்தரம் எந்த வாண்டேனா క్షమించకుండా చెప్పించడమే మొదలుపెట్టేవాళ్ళు. కుటిల బుద్ధితో ఉండేవాళ్ళు. కోరికలతో వెంపర్లాడేవారు. వీరు ఈ సప్తాహ యజ్ఞం వల్ల కలియుగంలో పవిత్రులవుతారు. సత్యేన హీనా, సత్యహీనులు అన్నిటికీ అబద్ధాలే. ఆ అంటే అబద్ధం, ఊ అంటే అబద్ధం. అబద్ధం ఆడుతున్నామని కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తారు వాళ్ళు కొందరు అన్నిటికీ. ఇదే ఉందండి, మీ ఇంటి దగ్గర ఉన్నానండి అంటాడు వీడు దొంగ. మా ఇంటి దగ్గర లేడు వాడు, హైదరాబాద్ లో ఉంటాడు. వచ్చేస్తానండి 5 నిమిషాల్లో, తర్వాత రైలు తగ్గిపోయిందండి అంటే. అన్ని అబద్ధాలి, అనుక్షణ అబద్ధాలి. పితృమాతృ దోషకాహ, తండ్రిని తిడతాడు, తల్లిని తిడతాడు. తృష్ణాకులాహ, ఆశ 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 ఆశాపాశముతా కడు నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఆశ అనేది పెద్ద తాడు, ఈ తాడుకు అంతం ఉండదు. అలాంటి ఆశా పాశంతో బంధింపబడిన వాడు. తర్వాత ఆశ్రమ ధర్మ వర్తిత, వర్ణాశ్రమ ఆచారాలు విడిచిపెట్టేవాడు. ఏ దాంభికాహ, దంభం అంటే బాగా అందులో తమ ఐశ్వర్యం చాటుకోవడం తప్ప భక్తి ఉండదు అలాంటి వాళ్ళు కొందరు. ఇంకా మత్సరిణహ, ఇతరుల అభివృద్ధి చూస్తే అసూయ అనమాట. ఆవిడ ఇల్లు కట్టేసింది, ఈవిడ కూతురికి పెళ్లి చేసింది, ఆవిడ గురువు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది, వీడికి బాగా పులిహార వచ్చేసింది, ఇలాంటి అన్నిటికీ దిక్కుమాలు కూడా ఇతరుల మీద ఈర్ష అనమాట. ఎందుకు వస్తుందో తెలియదు ఈ అసూయ, ఇతరులను పాడు తీయాలి. వాడు అభివృద్ధి చెందాడంటే పక్కవాడికి ఏడుపే. ఇలాంటి వాళ్ళు హింసకాహ, ఇతరులను హింసించేవారు. వీరు కలియుగంలో ఉండి తింటారు కదా, కలవు అంటే కలియుగమునందు తే. ఇలాంటి వారంతా సప్తాహ యజ్ఞేన, ఈ 7 రోజుల పారాయణ వల్ల, పారాయణ ప్రవచనం రెండు ఉంటేనే దాని సప్తాహ యజ్ఞం అంటారు. ఊరికే గంటన్నర ఉపన్యాసం వల్ల జరిగితే అది కేవలం సప్తాహం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. పగలంతా పారాయణ జరగాలి, ఓ పక్కన ప్రవచనం జరగాలి, ఇదంతా ఒక పెద్ద నియమం. అందుకే అప్పుడు యజ్ఞం. అలాంటి యజ్ఞము వల్ల పునంతి, పవిత్రులవుతారు. పంచోగ్ర పాపాశ్చల చద్మకారిణ. పంచమహాపాపాలంటే ఏమిటి? మద్యపానం, సాయంత్రం పగలు అనే తేడా లేకుండా కొందరు కనీసం సాయంత్రం పూటైనా కొందరు బుడ్డి పే బుడ్డి పోసుకుని పుచ్చుకోండి అనమాట, అలా చక్కగా పుచ్చుకున్నవాళ్ళు. తర్వాత పంచమహాపాపాల్లో మొదటిది మద్యపానం, రెండోది ఒకటి బ్రహ్మహత్య, మూడవది సువర్ణ స్థేయం బంగారం దొంగతనం, నాలుగవది గురుపత్ని సంగమం, ఐదవది విశ్వాసఘాతకం అంటే నమ్మి పని అప్పగిస్తే ఆ పని చేయకుండా మోసగించడం, అది విశ్వాసఘాతకం. ఈ ఐదింటిని ఏమంటారు రాసుకోండి, మరి గుర్తుపెట్టుకోవాలి. పంచమహాపాతకములు అంటే ఏమిటంటే పొద్దున ఏ టీటీడీ ఛానల్ కూడా అడుగుతారు, సమాధానం చెప్తే ఒక్కోసారి డబ్బులు కూడా వస్తాయి, వస్తే సగం మీకు సగం నాకు అని చెప్తా. పంచమహాపాతకములు అనగా నెంబర్ 1 ఏమిటి? మద్యపానం. నెంబర్ 2 బ్రహ్మహత్య, నాకు ఇటువంటి కసిక్రు పూడి పూడి చంపేయండి అంతే, ఇంక వేరే పాప. మూడవది బంగారం దొంగతనం, దొంగతనం చేసేయటం. నా చేతికి ఏం లేవు అంటే దొంగతనం చేసే అవకాశం లేదు. మీ అందరూ కూర్చున్న వాళ్ళందరి దగ్గర బంగారం ఉందా లేదా అని చూశాను, ఉంది. అంచేత ఎవరన్నా వీలుంటే ఆ దొంగతనం చేస్తే అది కూడా పంచమహాపాపాలు. అందుకే వీళ్ళు చాలా మంచివాళ్ళు, అలాంటి మహాపాపాలు చేసే అవసరం అక్కర్లేకుండా ఇచ్చేస్తారు, గురువు గారి దగ్గర పెట్టేసి అవన్నీ వదిలేసిపోతారు. ఇక నాలుగవది గురుపత్తి సంగమం, ఐదవది ఏమిటి విశ్వాస ఘాతకత్వం అంటే నమ్మి అప్పగిస్తే పని, దాన్ని పాడు చేయటం. నమ్మి ఎన్నైనా అవ్వచ్చు, 1000 రూపాయలు ఆత్మనిస్తే మన్నాడు మీరెక్కడిచ్చారండి అంటే. ఇలా చాలా ఉన్నాయి విశ్వాసఘాతకత్వం అంటే. ఇవన్నీ చేసేవారు ఈ ఐదుగురు ఎవరో పంచమహా పాతకులు. వీరంతా క్రూరాహ, పరమ క్రూరులు, పిశాచాహ, వీళ్ళే పిశాచాలు ఏర్పడతారట పంచమహాపాపాలు చేసిన వారు. నిర్దయాశ్చ, వీరంతా దయలేని వాళ్ళు అయిపోతారు. ఇదిగో వీళ్ళు ఉన్నారే, వీరు బ్రహ్మస్వ పుష్టాహ, బ్రాహ్మణుల ధనం కొల్లగొట్టి బతికేవాళ్ళు, వీళ్ళ డబ్బు కొట్టేసి తినేసేవాళ్ళు అనమాట. బ్రాహ్మణ డబ్బు ఎంతైతే అంతే పుచ్చుకోవాలి తప్ప ఎక్కువ పుచ్చుకోకూడదు, 10 రూపాయలు ఎక్కువ పుచ్చుకోకూడదు, అది మహాపాపం. కానీ కలియుగం కాబట్టి వీడి దగ్గర బయట 1000 రూపాయలు అయితే వీడి దగ్గర 200 వచ్చుకుంటారు, ఇంకేదంటే వీడి సొమ్ము తేలిక కనుక వీడు అడగడం. ఇది వంటిది. తర్వాత ఇంకా కలియుగములో ఒక పాపం అనేది ఉందండి బాబోయ్, చాలా చెప్పాడు ఇవన్నీ చెబుతూ ఉంటేనే గుండె బేజారెత్తిపోతుంది. ఇటువంటి వాళ్ళు కూడా సప్తాహ యజ్ఞ ఎన్న కలవు పునంతితే. 3 శ్లోకాలలో ఆఖరి పాదం ఇదే చెప్పారు, సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే, సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే, సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే అని. ఈ సప్తాహం అనే యజ్ఞం వల్ల కలియుగమునందు ఈ పైన చెప్పిన పాపాల వాళ్ళంతా పునంతి అంటే పవిత్రులు అవుతారు. ఇంకా ఏం చెప్పారు? కాయేన వాచా మనసాపి పాతకం నిత్యం ప్రకుర్వంతి శఖా కఠేనయే పరస్వపుష్టామలినా దురాశయాః సప్తాహ యజ్ఞేన కలౌ పునంతితే. ఈ 3వ శ్లోకం అన్నమాట. కొంతమంది పాపాలు కాయేన శరీరముతో చేస్తారు, శాస్త్రములలో ఇలా చెయ్యొచ్చు అన్నారు, అంతే కదా. పురాణాల్లోనో మంత్రశాస్త్రాలలోనో ఇలా చెయ్యొచ్చు అన్నప్పుడు చేసేయచ్చు కదా, దానికి పాపం లేదు. అలా చెప్పకుండా చేసిన పాపాలు పాపాలు. ఇవి శరీరంతో చేస్తున్నాం చేస్తున్నాం కదా, శరీరంతో రోజు చక్క ఎన్ని పాపాలు చేస్తున్నామండి బాబు. పక్కపోయిన డొక్కలో పోటు పొడిచాం, అది పాపమే. రోజు సాయంకాలం అయితే అబరుకో అబరుకో అంటున్నాం కదా, పొద్దుట ఆదివారం పాపమేనా కదా. డామ్మ నొచ్చు కూర్చుంది పురాణానికి ఒక ఆవిడ, ఆవిడ కూర్చోగానే కింద పడి పాపం నాలుగు బొద్దింకలు తెచ్చాయి, అది పాపమేనా కదా. అమ్మాయి కూర్చోగానే ఎన్ని చీమలు తెచ్చిపోతాయి రోజు పాపం. ఇంట్లో కూడా గెమాక్సిన్ కొడుతున్నాం లేదా హిట్ హిట్ అంటున్నాం కదా, కొట్టకపోతే కష్టం, బొద్దింకల్ని చంపాలి. ఇలా రోజు బోధ చేస్తున్నాడు దిక్కుమాలాడు, వీడితో ఇబ్బంది వచ్చిందని ఎవడన్నా నా బొట్టాడికి అన్నంలో విషపెట్టి చంపేయచ్చు, అది కూడా మొత్తం శరీరముతో ఎన్ని పాపాలు చేస్తున్నావో తెలియదు. వాచ ఇంకా వాక్కుతో చేసే పాపాలు చెప్పేకర్ల. పుల్లమ్మ అలా చేసిందిట, సుబ్బమ్ ఇలా చేసిందిట, దెబ్బమ్మ ఇలా చేసిందిట, గొబ్బెమ్మ అలా పెట్టిందిట. ఏ మనకెందుకు ఇవన్నీ గొబ్బెమ్మ పెడితేనే శుభం చేస్తే, నువ్వు దెబ్బమ్మ కాకుండా చూసుకో. మధ్యలో వాళ్ళ గురించి మనకెందుకు, ఇతరుల గురించి అభాండములు మనకు కానవసరం. నోటితో చేసే దరిద్ర పాపాలు ఇవన్నీ, ఎంత ఆనందం వచ్చేస్తుందో వీళ్ళందరికీ. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అంత ఎంత చేస్తున్నట్టు, ఎంత సరదా అది. ఆ తర్వాత మనస, మనస్సుతో చేసే పాపాలు అనమాట. మనస్సులో ఉంటుంది ఒకటి, పైకి ఒకటి, ఇవి మనందరికీ తెలుసున్నవి. ఇవన్నీ పాతకాలే. నాకు అసలు గాజుల మీద కోరిక లేదండి అని అన్నాం, ఆ గాజులు నాకు ఇచ్చేస్తే బాగుండు అన్నాం, అంతే కదా. అలా అంటూనే ఉంటాం మనం, ఎంత అనుకున్నా వాళ్ళు ఇవ్వరు. పైకి మాత్రం నేను వైరాగి, నేను వైరాగి అంటాడు వీడు, దొంగ వైరాగి వీడు, లోపలన్నీ కోరికలే. నేను ఎప్పుడు అలా అన్నాను, నిజంగానే నాకు గాజుల మీద ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తి, గాజుల మీద కోరికగా ఉంది, అందుకే ఆయన వేసా అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే పాపం పోతుంది అన్నారు. ఏమండి అంతేనా, ఎప్పుడైనా అంతే సుఖం అదట. మనకి ఏదన్నా ఒక వస్తువు మీద కోరికుంటే నాకేం లేదండి నాకు వైరాగ్యం ఉందంటే అది పాపం ఉందని చెప్పేయడం అనమాట. ఓసారి ఆయన చెప్పేశాడు, ఈయనంటే ఈయన కదా అచ్చి కూడా ఉండేవాడు, 1000 రూపాయలు పెళ్ళిళ్ళు వేయాలని కోరికగా ఉందండి గురువు గారు, దిక్కుమాలిన తీరుగురు ఒక్కళ్ళు 1000 రూపాయలు ఇట్లేదండి అన్నాడు ఆయన. సుఖం అది, పాపాత్ముడు అవ్వచ్చు, కాక ఉన్న విషయం చెప్పేసరికి పాపం పోయింది. కానీ 1000 రూపాయలు ఇవ్వాలని అందరూ 10 రూపాయలు వేస్తే ఇలా చూసు. బయటకు వచ్చాక ఏం భక్తులు గురువు గారు మీ భక్తులు, రోజు పురాణం వినేసి 10 రూపాయలు కూడా వేయట్లేదు అని తిట్టుకుని నాకు చెప్పేవారు పాపం పూర్వం ఒక అర్చక సార్. పాపం ఇప్పుడున్న అర్చకులు అంతా మంచివాడు సాధువులు, ఎంత పుణ్యాత్ ఎంత సాధువులు అని నిజంగా చెబుతున్నా నేను. హాయిగా ఏమి ఇచ్చారని అడిగారా, ఏమన్నా అన్నారా, ఒక్క మాట అండం చూస్తున్నావా అంటే అది వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు సందేహం లేదు అనుకుంటున్నాను. మరి అది మొత్తం మీద వాచ వాక్కుతో మనం తెలుసో తెలియక కొన్ని పాపాలు చేస్తున్నాం, మనస్సులో కొన్ని చేస్తున్నాం. నిత్యం ప్రకుర్వంతి, రోజు చేస్తున్నాం, ఒకరోజు 2 రోజులు అండంలా. ఇందులో ఉన్న సత్యం కనిపెట్టండి, నిత్యం ప్రకుర్వంతి అందరం చేస్తున్నాం అని చెప్పాడు. శఠా మలినమైన మనస్సుతో అయినా అఠేనా మొండి పీనుగుల అయినా సరే, మొండి అది చేస్తాం, చేస్తే అమవుతుందండి, నేను చేస్తా అంటే దానికి మనం ఏం చేస్తాం, నేను తాగుతా, నేను తందనాలు ఆడతా, నేను ఇలాగే తిరుగుతా, ఎవడు ఏం చేస్తాడో రానివ్వండి అంటే ఇది ఇది హఠం అంటే దానికి ఏం లేదు, దానికి సొల్యూషన్ ఉంది. అలా ఏదో రకంగా నిత్యం పాపములు చేస్తూనే ఉన్నాము. ఇలాంటి వారు కూడా ఈ సప్తాహ దీక్షతో భాగవతం వింటే కలవు కలియుగమునందు తే పునంతి వారు మోక్షం పొందుతారు. ఇక్కడ నీకు ఒక విశేషం చెబుతున్నాను విను భూదేవి అని ఒక అద్భుతమైన కథ చెప్పాడు. ఇక్కడ నుంచి మొదలైంది వెంకటేశ్వర మహారాజు. తుంగభద్రా తటే పూర్వం అభూత్పత్తనముత్తమం యత్ర వర్ణాస్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరాగ. పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో పరమ పవిత్రం ఆ తుంగభద్ర, తెనాలి రామకృష్ణుడు ఒక తమాషా పద్యం రాశాడు, పాండురంగ మహాత్మ్యం అని అని ఒక కావ్యం రాశాడు, మధురమైన కావ్యం అది. ఆ కావ్యంలో ప్రారంభంలోనే రాశాడు పద్యం, తుంగభద్ర అన్నది ఎంత గొప్పనదో. గంగా సంగమ మిచ్చగిల్చునే, గంగా సంగమ మిచ్చగిల్చునే, మదిల్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమును పొందునే రంగ తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించనే నీ గుణభద్ర తుంగభద్ర నదీ ఓ తుంగభద్రా నది, అసలు నువ్వు ఎంత గొప్పదానివి, నీ గుణాలు ఎంత గొప్పవి, నీ గుణములతో లోకానికి శుభం కలిగిస్తావు, అటువంటి నీవు ఎంత గొప్పదానివో చెబుతున్నాడు ఆయన. సముద్రుడున్నాడు, సముద్రుడు నదులందరికీ భర్త, ఎందుకని నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. గంగానది ఎక్కడికి వెళ్ళి కలుస్తోంది, తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో సముద్రంలో కలిసిపోతుంది. గోదావరి కూడా తుంగ ఇక్కడికే వెళ్ళి మొత్తం మీద కాకినాడ అయితేనే మరో తోట అయితేనే వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది కూడా మళ్ళీ బంగాళాఖాతంలోనే హంసల దీవి దగ్గర కలుస్తుంది. కావేరీ నది కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది. ఇలా దాదాపు నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ఇటు గోమతి కానీ నర్మద కానీ ఇవి ఎక్కడ కలుస్తున్నాయి, అరేబియా సముద్రంలో. మొత్తంగా సముద్రాలన్నీ ఒకటేగా, ఓ ఏరియాలో ఉంటే అరేబియా సముద్రం అన్నో, ఒక ఏరియాలో బంగాళ అన్నో, ఓ తోట హిందూ అన్నో, ఓ తోట పసిఫిక్ అన్నో, కానీ మొత్తం సముద్రం అంతా చివరికి ఒకటే. ఆ విషయం తెలుసోలేదుగా, మనందరికీ తెలుసున్నది. బంగాళాఖాతంలో యాత్ర మొదలు పెడితే అమెరికా వెళ్ళగలం కదా, అరేబియా సముద్రంలో బోడ బయలుదేరితే పసిఫిక్ ఎడుతుంది కదా, కాబట్టి సముద్రం అంతా ఒకటే, ఆ ఏరియాలో ఓ పేరు అంతే. సో మొత్తం మీద ఉన్నది సృష్టిలో ఒకటే సముద్రం, ఆ సముద్రంలోనే నదులన్నీ కలుస్తాయి. నదులన్నిటికీ మొగుడు సముద్రుడు రత్నాకరుడు. ఆ రత్నాకరుట తుంగభద్ర తనలో కలిస్తేట గంగా సంగమ మెచ్చగించునే, గంగానది తనలో కలవడానికి ఒప్పుకోట, గంగా సంగమాన్ని కోరుకోట. చే గంగా గెటౌట్ అంట, ఎప్పుడు తుంగభద్ర కలిస్తే. కావేరిని, కావేరి నువ్వు నాకు నచ్చల, నువ్వేం పెళ్ళానివి పో అంట. కమదిం కావేరి దేవేరిగా అంగీకారం ఉనర్చుని యమునతో కూడా ఆనందం పొందట, ఎప్పుడు తుంగభద్ర గనక తనలో కలిస్తే. ఎంత చమత్కారం రాశాడండి ఇందులో, అంటే ఏమిటి అంతరార్థం, తుంగభద్ర సముద్రంలో కలవదు. ఎందువల్ల, తుంగభద్ర కృష్ణానదికి ఉపనది కాబట్టి కృష్ణానదిలో కలిసిపోతుంది తుంగభద్ర. ఇప్పుడు కృష్ణ పెడుతోంది కానీ డైరెక్ట్ గా తుంగభద్ర పెడుతోందా వెళ్ళటంలా, డైరెక్ట్ గా తుంగభద్రే కనుక సముద్రంలో కలిస్తే గంగని విడాకులు ఇచ్చి గెంటేస్తట, కాంపెన్సేషన్ ఇచ్చి యమునని గెంటేస్తట, కావేరిని గెంటేస్తట. ఇంత మంచి అందమైన పెళ్ళం, టిక్కు టిక్ అని సుగుణములతో ఉన్న పెళ్ళం, పైగా గుణభద్ర, మంచి గుణాలు ఉండాలి పెళ్ళానికి. పెళ్ళం అందంగా ఉంటేనే రాగా అని అప్పుడు అలకర్త రోజు డిమ్ము 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 అని కొడితే ఆ పెళ్ళంతో ఈ మొగుడు ఏం కాపురం చేస్తాడు. ఉప్మా పెసరట్టు బదులుగా నెత్తి మీద పెసరట్లు కొడితే అట్టి వేపెత్తరగేసే పెళ్ళంతో కాపురం చేయడు. నీలో అన్ని మంచి గుణాలే, సిగ్గుపడుతూ మొగుడుతో చక్కగా కాపురం చేసే అందమైన పతివ్రతవి నువ్వే గనక ఈ సముద్రంలో కలిసి ఉంటే ఈ తక్కిన నదులతో కాపురం చేస్తాడా అని రాశాడు. ఇంతకీని ఈ పద్యం గొప్పతనం. అంచేత నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్ర అనేది అని రాశాడు. కానీ తెనాలి రామకృష్ణుడు రాశాడని ఈ పద్యం గురించి ప్రతి వ్యక్తి మధ్యకాలంలో పురాణాలు చెప్పేస్తున్నాడా? ఈ పద్యంలో ఇంకొక భయంకరమైన తప్పేమిటో ఎవడన్నా ఊహించాడా? నేను ఈ పద్యం కొత్తగా వ్యాసం రాశాను. మొన్న కూడా తుంగభద్ర పుష్కరాలు అందరూ ఈ పద్యాన్ని గుర్తు చేసుకుని ఇంకేముంది తెనాలి రామకృష్ణుడు ఇంత బాగా రాశాడు, ఇంత బాగా రాసేశాడని. తెనాలి రామకృష్ణుడు కూడా ధామ్మని బొట్లో పడిపోయాడు. అంత కవి కూడా చెప్పమంటారా ఏమిటో, మీరేమన్నా ఊహించారా చెప్పనా? ఇందులో ఏమని రాశాడైనా, గంగా సంగమ మెచ్చగించుని, గంగాదేవితో కాపురం ఇష్టపడ్డు, కావేరిని దేవేరిగా అంగీకారం చేయడు, యమునా నదితో ఆనందం పొందడు, నువ్వే గనక ఆయనలో కలిస్తే అన్నాడు. ఇప్పుడేం అర్థమైందా లేదా మీకు? ఇంకా అర్థం అవలా? ఇందులో యమునతో ఆనందము బొందుని అని రాశాడు. యమున అన్నది సముద్రంలో కలుస్తుందా, గుణభద్ర తుంగభద్రలాగే. మనందరం ప్రయాగ వెళ్ళాం, ప్రయాగలో యమున ఏమైపోయింది ఇంకా చెప్పరేమర్రా, గంగలో కలిసిపోయింది కదా. యమునా నది కూడా గంగకు ఉపనదే, తుంగభద్ర అనేది ఏమో కృష్ణా నదికి ఉపనది, కృష్ణలో కలిసిపోయి కృష్ణ ద్వారా సముద్రంలో పెడుతోంది. అలాగే యమున కూడా గంగ ద్వారా విడుతుంది, గంగలో కలిసిపోతుంది, కాని విడిగా యమున విడుతుందా? అప్పుడు యమునతో ఆనందము పొందుని అంటే తప్పేనా కాదా? కాబట్టి పొరపాటున ఆయనకు కూడా యమున అనేది ఉపనది తుంగభద్రలాగే, అది కూడా డైరెక్ట్ గా వెళ్ళదని వెలగల. ఇది ప్రమాదోధీమతామతి. ఫస్ట్ టైం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇందులో ఉన్న తప్పుని చెప్పిన వాడిని నేనే. చెప్పగానే మొన్న పిచ్చెక్కిపోయింది వాళ్ళకి, ఈటీవీ వాళ్ళకి వాళ్ళకి. అయ్య బాబా, పాండురంగ మహాచోదం మీరే చెప్పొచ్చు కదండి, దిక్కుమాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెబుతున్నారన్నారు. అప్పటికే ఎవడో ఎత్తుకున్నట్టు నేను, అందుకని మళ్ళీ మధ్యలో దాన్ని ఎందుకులే, అది అయిపోయాక చెబుతానన్నా. నేను చెబితే ఇలాంటి విశేషాలు కొన్ని కోకొల్లలు ఉంటాయి అందులో ఆశ్చర్యకరంగా. అంటే ఇది దిక్కుమాల కూడా ఇలా అంటే గురువుగారు మిమ్మల్ని మీరే పొగుడుకుంటున్నారంటారని ఒక్కోసారి చెప్పడానికి వీల్లేదు. ఆత్మప్రశంస కాదు, ఉందని చెప్పడం తప్పు లేదు. ఆత్మప్రశంస అంటే నేను మాత్రమే పండితుండంటే తప్పు, నేను మాత్రమే అండల్లా, నేను కూడా అమ్మనుగ్రహంతో కొన్ని విశేషాలు చెప్పగలం. మరి తప్పదు, అంబికా కృష్ణ గారు ఉన్నారు, 5000 ఏళ్ల తర్వాత గుడి ఆయనే కట్టారు, ఇప్పుడు తప్ప ఆయనే కట్టారని చెప్పడం తప్పు కాదు. కృష్ణుడు ద్వారకలో కట్టాడు, ఈ అంబికా కృష్ణుడు ఏలూరులో కట్టారు, ఇంకెవరు మళ్ళీ ఆ గుడి 5000 ఏళ్ల మధ్యలో కట్టల. ఇది సత్యం, సత్యం సత్యమే. మీరు చూడండి, మీరు భారతదేశం అంతా వెతకండి, ఒట్టి అంబిక అనే పేరుతో ఇలాంటి విగ్రహంతో ఉన్న గుడి ఉంది అని చెప్పండి. ఒట్టి అంబిక, లలితాంబిక, రాజాంబిక, సత్యాంబిక, మోకాంబిక అని ఉండొచ్చు, కానీ అష్టభుజాదేవిగా ఉన్న కేవలం అంబికానామంతో ఉన్న గుడి మరి కృష్ణుడే కట్టాడని కదా మనకి భాగవతం దశమస్కందంలో. మరి భూలోకంలో ఇంకెవరో కట్టలా, ఇప్పుడు తప్ప ఆయనే కట్టారని ప్రచారం చేయడంలో తప్పులేదు. అలాగే ఈ విషయం నేను చెప్పాను కాబట్టి నేనే అంటాం. రేపు పొద్దున మీరు ఎవరో రామకోటి చాలా కాలం తర్వాత 5 కోట్లు రాసి ఇవ్వచ్చు, కోటి రాసిన వాళ్ళు ఉన్నారు కానీ 5 కోట్లు రాసిన వాళ్ళు లేరు, మీరే గొప్పవాళ్ళు. అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది కనుక అది ఆత్మస్థుతి కింద రాదు, అదేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి చెబుతున్నా. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, గొప్ప నది సందేహం లేకుండా తుంగభద్ర, అంత గొప్ప నది యమునా నది. తెనాలి రామకృష్ణుడు ఒక్కోసారి అంత మహానుజ్ఞాని కూడా చిన్ని చిన్ని విషయాలు పొరపాటు పడచ్చు. ఎందుకు పొరపాటు పడలేదు, మనం పడమా ఎవరైనా పడతాం ఒక్కోసారి భ్రమ, ఎందుకనంటే ఆ టైంకి తట్టకపోవచ్చు. కాళిదాసు కూడా చిన్న పొరపాటు చేశాడంటారు, వాల్మీకి వంటి మహానుభావులు కూడా అదే చెప్పారు, ఏం మేం మాత్రం సరస్వతి ఎప్పుడు ఏం పొరపాటు చేస్తో తెలియదని. కాబట్టి ఏకోహి దోష గుణ సన్నిపాత, మంచి నవరత్నాల్లో రాళ్లతో కిరీటం చేయించినప్పుడు అందులో ఒక రాయి పొరపాటున కొంచెం తక్కువ రాయి వేస్తే అది దోషం కాదు, ఎందుకని అన్ని గుణములు ఉన్నాయి. ఓ చిన్న దోషం ఉంటే తప్పే ఉందండి, మహానుభావుల్లో మా దోషం ఉంటే తప్పు లేదు. ఎలాగా, చంద్రుడు అంతటి వాడిలో మచ్చలేదా, ఆ మచ్చే చంద్రుడికి అందం కదా. మహానుభావుల్లో కూడా చిన్న దోషం ఉండొచ్చు, ఆ దోషమే వారికి అందము అన్నారు. కాబట్టి తెనాలి రామకృష్ణుడికి విజయ్ అని అండి దీపరా. ఇది విని మీరు రేపొద్దున ఆయన తప్పు చేసేటని మీరు అనకూడదు, అది నేను అనొచ్చు, ఎందుకంటే నేను పూర్వజన్మలో తెనాలి రామకృష్ణుడు, నాతో పూర్వజన్మలో కాళిదాసుని, కాబట్టి ఈ జన్మలో నన్ను నేను తిట్టుకోవడం వల్ల తప్పు లేదు. మీరు తిడితే అది అన్యాయం అయిపోతుంది, మీరంటే మీరు కూడా నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆవహించితే అది వేరే విషయం, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ మహానుభావుల్లో మీరెవరు వేలెత్తద్దు. మరొక్కసారి కాళిదాస కవికి, తెనాలి రామకృష్ణ కవికి, మహాకవులందరికీ ఆ మహానుభావుల్ని పొరపాటును కూడా ఎప్పుడు మనం అనద్దు. సరదా కోసం మేము అండం వేరు, అందుకని మళ్ళీ లెంపలు వేసుకోండి అని చెప్పడం కోసం చెప్తున్నా. ఇది విన్నాక ఎవరన్నా అలాంటి బలహీనత చూపించకుండా, అటువంటి పరమ పవిత్రమైన తుంగభద్రా నదీ తీరంలో ఉత్తమోత్తమైన ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో 4 వర్ణాల వారు తమ తమ ధర్మములు తప్పక నడుస్తారు. సత్యం అక్కడున్నది, సత్కర్మములు అక్కడున్నాయి. సత్కర్మాచరణ తప్ప దుష్కర్మాచరణ లేదక్కడ. ఆ ఊళ్ళో ఉన్నాడు ఒకనొక బ్రాహ్మణుడు, చదువుకున్నవాడే, సూర్యుడు లాంటి వాడు. ఆయన పేరు ఆత్మదేవుడు. ఆత్మదేవక పురే తస్మిన్ సర్వదేవ విశారద శ్రౌతస్మార్తేషు నిష్ణాతో ద్వితీయ యువ భాస్కర. వేదం చదివాడు, స్మార్త కర్మలలో ఆరితేరినవాడు, యజ్ఞాలు వి చేయడంలో గట్టివాడు, పూజ చెయ్యాలంటే ఆయనే చెయ్యాలి, నిజమైన బ్రాహ్మణుడు ఆయన, సూర్యుడు లాంటివాడు, రెండో సూర్యుడు అనమాట. అందుకే ద్వితీయ యువ భాస్కర, భాస్కర యువ అని మరో భాస్కరుడు ఆయన. అంతటి గొప్పవాడు సూర్యుడేమో జ్ఞానం ఇస్తాడు కదా, ఈయన కూడా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి జ్ఞాన భాస్కరుడు అని చెప్పడానికి ఇలా చెప్పారు. ఈయనలో ఒక్కటే ఒక దోషం ఉంది, బాగా డబ్బు ఉంది ఈయనకి, ఇంత డబ్బున్న వాడు లేడు. అంత డబ్బున్నాక ముష్టి ఎత్తుకోక్కర్లా, తన కోసం, ఇతరుల కోసం ఎత్తచ్చు, సత్కార్యాలకు చేయొచ్చు. ఎప్పుడు సత్కార్యములకు ముష్టెత్తి చేయమన్నారు, తన సొంత పనికైతే ముష్టెత్తకూడదట. అంచేత ఈయనలో అంత గొప్పవాళ్ళు కూడా ఉన్న దోషం ఏంటంటే భిక్షుకో విత్తవాన్ లోకే, విత్తవాన్ అనడంతో బాగా డబ్బు ఉన్నవాడు అయినా రోజు ముష్టెత్తుకు తినడం ఇష్టం ఆయనకి. ఏండే పులిహేరట్రా, ఏండే పాయసం చేసి పెట్టరా అంటట. ఆ ఒక్కటి కక్కుర్తి బాబు. ఎవరు పాలిస్తారా, ఎవరు హార్లిక్స్ ఇస్తారా అని కూర్చుంటట్ట బాబు. ఇంట్లో కాఫీ తాగట్ట, హార్లిక్స్ తాగట్ట, పరాన్న బుక్ అనమాట. సాధారణంగా పండితులు ఏం చేస్తారు, ఎవరింట్లో అన్నం తినడానికి ఇష్టపడరు, సొంత ఇంట్లోనే తప్ప. అలా నేనే కనుక ఒక్క మాట భోజనం చేస్తానంటే ఏలూరులో పిలవడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారో మీకు తెలుసు. మాట వరసకు కూడా పాప ఇంత సేవ చేసే యశోద గారు, విశాలాక్షి గారు కూడా ఒక్కరోజు మా ఇంట్లో భోజనానికి రండి బాబు అంటే గృహప్రవేశానికి కూడా వెళ్ళలేదని నాకు గుర్తు ఇప్పటికి. ఇంకా అంత కష్టం ఎందుకని అంటే ఊళ్ళో ఉన్నంత వరకు పరాన్నం తినకూడదు అని శాస్త్ర నియమం. అందుకే ఇప్పటి వరకు మీరు ఎప్పుడన్నా పెళ్లిళ్ళలో భోజనం చేయడం చూసారా ఈ మధ్యకాలం? ఒకప్పటి మాట వదిలేయండి, ఈ ఉద్యోగం చేసే రోజుల్లో పీఠాధిపత్యం వహించాక ఎక్కడ పరాన్నం తినం, భోక్తగా వెళ్ళం, ఏ ఇంట్లోనూ విస్తరి వెయ్యం, ఆరి బతిమాలి కాఫీ ఇస్తే కూడా తొందరగా తాగం. అతి కష్టం అనమాట, క్లిష్టం ఈ నియమాలు. ఎందుకని తనకుగా తాను ఇతరుల ఇళ్లలో తినకూడదు పరాన్న బుక్ కానీ, డబ్బు ఉన్నప్పుడు, భోజనానికి లోటు లేనప్పుడు. డబ్బుడు అందరూ కృష్ణగారిలాగే ఉండాలని కదా అక్కడ. కానీ ఈయన ఇంత జ్ఞానయ్యుండి కూడా డబ్బుండి కూడా ఎవరింట్లో భోజనానికి పిలుస్తారని వెళ్ళేవాట. పొరపాటున ఏ పార్థార్థ గారు ఒకళ్ళ విధంగానే భోజనానికి పిలిచారనుకుందాం, భోజనం విస్తట్లో పట్టించాక ఇది మీళ్ళు అనుకుని తినండి అంటే ఆయన తిండాను అయింది, హాయిగా అన్ని వడ్డించి మీళ్ళు అనుకుని మొహమాట పడకుండా తినండి అన్నారు. ఈయన భోజనం మానేసి కూర్చున్నాడు. ఏమండంటే మీరు మీళ్ళు అనుకోమన్నారు కదండి అని చెప్పి తింటలేదు, ఇతరుల ఇళ్లలో భోజనం అయితే తింటాను, మా ఇంట్లో అయితే తినండి అని. అప్పుడు ఆయన వెళ్ళి అన్నట్టు, అయ్యా బాబు ఇది మీళ్ళు కాదు, నా ఇల్లు అనుకుని పరాయి కూడా అనుకుని తినండి అనగానే అయినప్పుడు శుభ్రంగా నెయ్యేసుకుని పూర్లు కుమ్ముకుని అని తిన్నట్టు. అదో గొడవ. ఇప్పుడు ఈయనకున్న లోటు ఏమిటనమాట, పరాన్నం తప్ప స్వాన్నం తినడు. భిక్షుకో విత్తవాన్ లోకే, ఎంత గొప్ప విశేషణం అండి. విత్తవాన్ అంత డబ్బుండి కూడా ఈ లోకంలో భిక్షుక ముష్టెత్తుకు తినడానికి ఇష్టపడతాడు. అందరింటికి వెళ్ళి భవతీయ భిక్షాంతి అని రోజు ముష్టి వేయించుకుని పట్టాయి బియ్యం వచ్చాయి, వంకాయ వచ్చింది, టెంకాయ వచ్చింది అనుకుని అప్పుడు అవన్నీ తినడానికి ఇష్టపడతాడు. ఆ మహానుభావుడికి ఆవిడ కూడా మంచి వంశంలోనే పుట్టింది. నిత్యం సుందరి, నిత్య సుందరి అంటే బాగా అలంకారం చేసుకుంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు అందంగా అలంకారం చేసుకోవడం ద్వారా అందంగా కనపడతారా, అలంకారం చేసుకోకపోతే అసహ్యంగా ఉంటారు గొప్పవాళ్ళు కూడా. కొంతమంది సాయంకాలం అయితే వేసుకుంటారు టిక్ టిక్ అని, అమ్మ బాబు ఆ జుట్టు, ఆ రంగు, ఆ విరబోసుకోవడాలు, ఆ బట్టలు కట్టుకోవడాలు, సాయంత్రం బయటకు వస్తే అది ఒక కులాస. కొంతమంది ఎంత అందంగా ఉండవండి, ఎందుకు వచ్చిందిరా బాబాయ్, పురాణానికి వచ్చి కూర్చుంటే పక్కన వాళ్ళంతా హటు హటు అని నిజంగా బాగానే ఉంటారు ఒరిదలుగా. కానీ దిక్కుమంది పురాణానికి వచ్చేటప్పుడు కంపు కొట్టుకుంటూ బట్టలు కట్టుకోకుండా అలంకారం లేకుండా వస్తారన్నమాట చెమటకుండా. ఒక్కొక్కటి లక్షణం శుభ్రంగా ఉండాలి, అందులో సందేహం లేదు. ఈవిడు ఇంకొంచెం టక్కు టిక్కు అంటూ వస్తుందన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ మధ్యన తమిళనాడులో మీటింగ్కి వచ్చిన ఢిల్లీ సుందరి స్త్రీ ఎలా ఉంటుంది ఈవిడు, సుకులోద్భవ, ఈవిడ మంచి వంశంలోనే పుట్టింది మొత్తం మీద. సౌవాక్యస్థాపిక, ఆవిడెప్పుడు ఒకటే. ఇక్కడ ఆవిడకు విశేషణం మళ్ళీ ఇచ్చారు, సౌవాక్యస్థాపిక అంటే నా మాటే వినాలి, నా ముగుడు నా సొంతం, నా ముగుడు నాకే సొంతం, నా మాటే వినాలి, ఎవరి మాట వినకూడదు, అమ్మ మాట వినకూడదు, నాన్న మాట వినకూడదు, నా మాటే వినాలి. సౌవాక్యస్థాపిక అంటే ఇదనమాట. ఎప్పుడైనా భార్యలకు ఒక విశేషణం, మగవాడికైతే సౌవాస్య స్థాపక అంటే వీడు నా మాటే వినాలంటాడు. స్కూటర్ మీదే పెడదాం అంటే స్కూటర్ మీద వెళ్ళవలసిందే వాడు, ఆటోలో పెడదాం అంటే ఆటోలో వెళ్ళవలసింది. అలా వినే మొండిగా ఉండే మొగుళ్ళు కొందరు ఉంటే నా మాటే వినాలనే పెళ్ళాలు కొంతమంది ఉంటారన్నమాట. ఈవిడ అలాంటి పెళ్ళాం. ఇక్కడ మొగుడు పెత్తనం లేదు. బయట నుంచి వచ్చేటప్పుడు ఒరే ఇవాళ వంకాయ కూర అడుక్కుని తెచ్చేవంటది అంతా, వంకాయ కూర అని అడగాలి ముష్టేసేటప్పుడు. అడిగితే అప్పుడు వాళ్ళు వంకాయ కూర అంటే మానేయి, బంగాళదుంపే తెయ్యి వాటి కంటే బంగాళదుంప తేవాలి, లేదు వీడు దుంప దిగిపోయినట్టే. అలాంటి భార్యామణి వీళ్ళ కాపురం హాయిగా ఎందుకు సాగుతుందంటే అటువంటి మొగుడు ఉంటే సాగదటండి, ఇంట్లో గ్యాస్ ఖర్చు లేదు, వండుకోక్కర్లేదుగా, హాయిగా ఈయన పెడతాడు. భిక్షాందేహనగానే ఇంట్లో వాళ్ళు కూరలు అన్నం తెస్తారు, తేగానే ఈయన అడుగుతాడు అనమాట, ఏమండి ఇవాళ మీ ఇంట్లో కూర ఏమిటండి. వాళ్ళు బెండకాయ కూర అంటే వద్దులేండి, అదేంటయ్యా అన్నం వెయ్యండి బెండకాయ కూర పక్కన పెట్టండి, మా ఆవిడ మండిదండి బెండకాయ వద్దండి, మా ఆవిడ వాళ్ళు బంగాళదుంపే తెమ్మంది, దుంప తేకపోతే నా దుంప తట్టుతుందండి బాబోయ్ అంటాడు. ఇలా ఇష్టమైన కూరలు తెస్తాడు, పచ్చళ్ళు తెస్తాడు, పెరుగు తెస్తాడు, మెంతి మజ్జిగ తెస్తాడు, గొంతి మజ్జిగ తెస్తాడు, బచ్చలా కూర తెస్తాడు, పులుసు తెస్తాడు, గొలుసు తెస్తాడు. ఇన్ని తెచ్చిన తర్వాత ఇంకా ఖర్చే ఉంటుంది. అయితే ఇద్దరు గుర్తులకు తింటారు, తిన్న తర్వాత నాటకాలకి వాటికి తిరుగుతారు. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, అప్పట్లో నాటకాలు ఉండేవి, నాటకాలు ఆడుతూ తిరుగుతారు. ఎంత సుఖం అండి ఇదే, అందరం మొదలెడితే ఇంట్లో గ్యాస్ ఖర్చు లేదు, 150 రూపాయలకే గ్యాస్ అనక్కర్ల, గ్యాస్ కొట్టక్కర్ల, 100 రూపాయలకే సామాన్, ఆ గ్యాసులు ఏమక్కర్ల, మనకి సుఖం కదా. ఎందుకని, కానీ అందరూ బిత్తం పూచుకుంటే కష్టం కదా. అయితే కాకపోతే మొత్తం మీద ఏదేమైతేనేనండి, అవన్నీ పక్కన పెట్టండి, ఇలా బతుకుతున్నారు వాళ్ళు మొత్తం మీద హాయిగా సుఖంగా వెళ్ళిపోతున్నది. వారికి నాటకాలు ఆడుకుంటూ 3 పచ్చళ్ళు 6 కూరలు ఆ మాత్రం అన్నంతో సుఖంగా బతికేస్తున్నారు. 2 పూట్లకి అన్నం తెచ్చేస్తున్నాను అనమాట, 70 అంతా మిగిలిపోతుంది అనమాట. బహుశా ఇవి చదివేసి అనుకుంటా, ఇంత కూర ఉంటే అయ్యమ్మో, ఎంత పచ్చడి ఉంటే అయ్యమ్మో, నీ మధ్య ఏదో పాట కూడా పడుతున్నారు రోడ్డు మీద తిప్పుమాలాళ్ళు, ఇదే అనుకుంటాను మొత్తం మీద. సరే ఏది ఏమైతేనే ఇలా తిరుగుతున్నారు. ఇలా తిరగడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఖాళీ ఈవిడికి, ఏమో పొద్దున లేవక్కర్లా, ఇల్లు అలకక్కర్లా, స్టవ్ చేయక్కర్లా, కాఫీ పెట్టక్కర్లా, అంతా ఖాళీయే కావడికి. మరి ఖాళీ ఏం చెయ్యాలి, అత్తమాటు నాటకాలు దొరకవు కదా. మరి నిజంగా చెబుతున్నాను, ఇది అబద్ధం కాదు. మేము గణపురంలో ఉన్న రోజుల్లో మా ఇంటి పక్కన ఒక ఆవిడ అలాగే ఉండే, పద్మాకర్ గారి ఇంటికి వెళ్ళి పంచదారతే, శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి నన్ను ఏమని అడిగాను పంచదార, ఆయన్నేమో కాఫీ ఇవ్వడం, ఆ పక్కింటేవాడి దగ్గరికి వెళ్ళి పాలు తే, ఈ 3 కలిపిన తర్వాత గిన్నెలో పోసుకుని ఆ పక్కింటేవాడి గ్యాస్ స్టవ్ ఉంటుంది కట్టా, ఈ ఉమాదేవి ఇవిడ పేరు ఏదో ఉంది మర్చిపోయాను, పేరు దుర్గామల్లేశ్వరి గారి ఇంటికి వెళ్ళి స్టవ్ మీద ఈ మొత్తం మీద ఈ పాలు ఈ పంచదార ఈ కాఫీ పొడిని కలుపుకుని కాఫీ తాగుదాం అని ఇస్తాం. ఆవిడ అలాగే చేసిద్దాం, ఆవిడ లైఫ్ లాంగ్ అలాగే వెళ్ళింది. ఆఖరిని చచ్చిపోయేటప్పుడు కూడా తులసి తీర్థం వద్దు, ఆయన ఇంట్లో పంచదార, ఆయన ఇంట్లో కాఫీ పొడి, అక్కడ పాలు, అది పట్టుకొచ్చిన ఒట్లో పోయిండి అందులో తులసేసి పైగా ఆ కాఫీ కూడా మళ్ళీ. కొంతమందికి చివరి రోజుల్లో చచ్చిపోయేటప్పుడు తులసి కాఫీ అనమాట. అలా అంటూ పాపం పోయింది. ఆవిడ పేరు కూడా కనకదుర్గమ్మే, మేము సరదాగా వెళ్ళకోవడానికి పొట్ట కనకదుర్గమ్మని వాడు, ఆ మాత్రం పట్టు ఉండేది లేదు పాప. ఓసారి మా ఆఖరి తమ్ముడు తల కొంటివాడు, ఎందుకండి కనకదుర్గమ్మ గారు అక్కడ పంచదార, ఇక్కడ కాఫీ పొడి, ఇక్కడ పాలు, ఇవన్నీ పట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో గ్యాస్ స్టవ్ మీదో లేకపోతే పొయ్యి మీదో వెలిగించుకునే బదులు అందరి దగ్గర ఇంత కాఫీ అడిగి తెచ్చుకోకూడదు, తలకొక గ్లాసుడు పోసేస్తారు కదా, కాఫీ తాగేటప్పుడు ఆ ఇంటికి వెళ్తే వాళ్లే పోస్తారు కదా అని వాడు వెళ్ళకూడగా, ఊరుకోపోయా మీ నాన్నగారు అయితే అలా అంటారా ఇలా అంటావు అనేది అవి చచ్చిపోయా వెరితల్లి ఏ లోకంలో ఉందో, ఇప్పుడు ఆవిడకి అక్కడ కాఫీ ఎవరు పోస్తున్నారో, ఎవరిని అడుగుతున్నారో, ఆ యమధర్మరాజు గారి కంకరుల్లో ఎవరి దగ్గరికి ఎంత కాఫీ అడుగుతుందో పాపం నాకు అది ఆవిడ గురించే బెంగ అప్పుడప్పుడు. అలాగా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అది కదా, అంతా ఖాళీ. ఇప్పుడు ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో ఏం చేసేదంటే ఆవిడ లోక వార్తారత అదన్నమాట. ఖాళీ కదా, ఇంకా కాఫీ పెట్టకాలి, అన్నం పెట్టకర్లేదు, అందుకని ఎంప్టీ టైంలో కూర్చుని మధ్యాహ్నం పూట అప్పుడు అనమాట. ఆ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరినీ ఏమమ్మో మల్లేశ్వరి గారు ఇలారండి, ఏమమ్మో ఈ దిబ్బమ్మ ఇలారా, ఇవి పేరేటి ఏదో మొత్తం మీద ఉంటుందా కదా, ప్రసన్న ఇలారా, రావమ్మా ఈ మధ్యన వరిబొత్తిగా కంట్లో నలిసైపోయామని కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకేం చెబుతావు లేవమ్మా, అయినా ఎవరు ఎలా పోతే నాకే, ఇంతకీ ఆ మొగుడు పిల్లలు కొట్టుకున్నారట కలిశారా, ఎవరు ఎలా పోతే నాకేం లేవమ్మా, మళ్ళీ అంతా విని ఇలాగ లోక వార్తారత లోకుల విషయములే ముచ్చటించుకోవడంలో ఆసక్తి చూపించేది ఇవిడ. ఎంతసేపు వాడి గురించి వీడి గురించి విని వాళ్ళకి వీళ్ళకి పిలక్కి పిలక్కి పెట్టేసి గడిపేసేది. క్రూర స్వభావంతో ఉండేది. క్రూర ప్రాయశ బహుజల్పిక అస్తమాటు గొడవ తగద వాగుడు. స్థూరాచ ఇంకా తన్నడంలో సూర్రాలు. ఆడాళ్ళు కూడా ఈ మధ్యన టెన్ స్పోర్ట్స్ లో చూశాను, కుస్తీ బట్లు పుడతారు వీళ్ళ దుంపలు దగ్గ కరణం మల్లేశ్వరి లాగా. అలాగా ఈవిడు కూడా సూర్రాలట కొట్టేసేది ఇతరులు, అవసరమైతే వేస్ట్ అని కొట్టేదిట, మొగాళ్ళతో బస్తీ మీద సవాళ్ళు అనేది కాదు, బరువులు బాగా ఎత్తేదిలేండి. ఆవిడ ఫ్రీగా రోజు ఇన్ని కూరలు తింటూ ఉంటే బలం రాకేమవుతుంది. ఇక ఆపై గృహకృత్యేషు కృపణ, ఇంటి పనులలో మాత్రం ఆవిడ పొరపాటున కూడా శ్రద్ధ వహించకుండా లోభిగా ఉండేది, పిసిలు కొట్టుతనంత ఉండేది. కలహ ప్రియ, ఇంకా పోట్లాట అంటే ఆవిడకి ఇష్టం. ఒక్కోసారి చీర ఎగ్గట్టేసి కొంగు బొట్లో పెట్టేసి ఏమే రా చెప్తాను నీ సంగీతం దుట్టుచ్చుకుని ఆ కుళాయిల దగ్గర పోట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు మున్సిపాలిటీ ట్యాప్ కోసం. అలా యుద్ధం చేయడంలో ఇక ఆవిడ అంత గొప్ప ఆవిడ లేదు, ఇలా గడుపుతోంది మొత్తం మీద. వాళ్ళ కుటుంబం హాయిగా అలా సాగిపోతుంది అనమాట. ఆరు పచ్చళ్ళు, ఏడు కూరలు, వీటితో సుఖరంగా ఎనిమిది దిక్కుమాల కబుర్లు, సీరియల్స్, పురాణాలు, ఇంట్లో కాఫీ రామాయణం. అలా సాగుతున్న ఈ జగన్మాత పరిస్థితి ఏమైందో ఏమిటో రేపు మళ్ళీ యథాప్రకారంగా 6 గంటలకు కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా యాయ్యేన మార్గేణ మహీం మహీజా.